చాప్టర్ 4 అదృశ్య ప్రపంచమును గూర్చి లేఖనములు ఏమి చెప్తున్నాయి దాని సంగతులు 4వ అధ్యాయము దైవిక తిరుగుబాటు దారులు డివైన్ రెబెలియన్స్ దైవిక తిరుగుబాటు దారులు పరిపూర్ణత లేని వ్యక్తుల చేతులలో స్వతంత్రత ఉంటే వారు దైవికమైన వారైనా లేక మానవులైనా సరే నాశనకరమైన ఫలితాలు ఉంటాయి అనే ఆలోచనతో గత అధ్యాయాన్ని ముగించాను. అది తక్కువగా వివరించబడింది. బైబిల్ యొక్క మొదటి అధ్యాయాల్లో కొన్ని విపత్తులు మానవులు మరియు దైవిక వ్యక్తులతో ముడిపడి ఉండడం అనేది ఈ అంశాన్ని వివరిస్తూ ఉంది. దేవుడు తన అధికారాన్ని అదృశ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తులతో మరియు భూమి మీద ఉన్న వ్యక్తులతో పంచుకోవడానికి నిర్ణయించుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పోలిక చొప్పున నరులను చేయుదుమని ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో అన్న దేవుని మాటకు అది నేపథ్యము మరియు దేవుడు తన స్వరూపంలో నరులను సృజించాడు అన్నది వాస్తవము. దైవ సంబంధమైన వ్యక్తులు మరియు మానవులు దేవుని స్వరూపంలో ఉన్నవారే. మనము ఆయన అధికారాన్ని పంచుకుంటున్నాము మరియు దేవునితో కలిసి పరిపాలించే పరిపాలకులుగా మనం దేవునికి ప్రాతినిధ్యము వహిస్తూ ఉన్నాము. మరొక ప్రక్క అది అద్భుతమైన నిర్ణయం. స్వేచ్ఛా సంకల్పం అనేది దేవునిలా ఉండటంలో ఒక భాగం. అది లేకపోతే మనం దేవుని పోలి ఉండలేము. స్వేచ్ఛా సంకల్పము లేకుండా ప్రేమ మరియు స్వీయ త్యాగం అనే అంశాలు మరణిస్తాయి. నీవు ఒకవేళ ప్రేమ అనే కార్యక్రమంకు మాత్రమే పరిమితమైతే దానిలో నిర్ణయం ఉండదు. అది వాస్తవం కాదు. లిఖిత పదాలు మరియు కార్యములు నిజమైనవి కావు. ఈ ఆలోచనను అసలైన స్టార్ వార్ చిత్రాల్లో చివరిదైన ద రిటర్న్ ఆఫ్ ది జెడీ వరకు తీసుకుని వెళ్తుంది. ఒబియన్ కెనోబి యొక్క ఆత్మ తన తండ్రి అయిన లూకాతో ఇలాగ చెప్తాడు, డార్త్ వాడర్, మనిషి కంటే ఎక్కువైన యంత్రం ఇప్పుడు లేదు. అయినప్పటికీ ముగింపులో అది నిజము కాదని మనం కనుగొంటాం. వాడర్ తన సొంత జీవితాన్ని త్యాగం చేసి చక్రవర్తి నుండి లూకాను రక్షిస్తాడు. ఎందుకంటే అతడు కార్యములు నిర్వహించే ఒక యంత్రము కాదు. అతని యొక్క నిర్ణయము అతని హృదయంలో నుండి, మానవత్వంలో నుండి మరియు తన వ్యక్తిగత స్వేచ్ఛా సంకల్పం నుండి వచ్చింది. కానీ దేవుని నిర్ణయానికి ఒక చీకటి కోణము ఉంది. వివేచన కలిగిన వ్యక్తులకు స్వతంత్రత ఇవ్వడం అంటే అర్థం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది లేక ఉద్దేశపూర్వకంగా తిరుగుబాటు చేస్తారు మరియు అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. ఎందుకంటే దేవుడు మాత్రమే పరిపూర్ణమైన వాడు, దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు కాబట్టి. ఈ కారణం చేతనే ఏదేనులో తప్పులు జరిగాయి. పరదేశులో సమస్య. ఏదేను యొక్క నిర్మాణంను గురించి ఒకసారి ఆలోచించండి. అక్కడ ఆదాము మరియు అవ్వలు ఒంటరిగా లేరు. దేవుడు తన సభతో అక్కడ ఉన్నాడు. భూమి అంతటినీ పరిపాలించుటకు ఏదేను అనున్నది దైవిక వ్యక్తులకు మరియు మానవులకు ప్రధాన కార్యాలయం. ఆదికాండము 1వ అధ్యాయం 26 నుండి 28 వచనాలలో మరియు ఏదేను యొక్క జీవితము మొత్తము భూమి అందంతట విస్తరింప చేయుటకు ఏదేనును ప్రధాన కార్యాలయంగా దేవుడు ఎంచుకున్నాడు. కానీ ఆ సభలో ఒక వ్యక్తి మాత్రం దేవుని ప్రణాళికతో సంతోషముగా లేడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసిన రీతిగానే ఏదేను ఇతర దైవికమైన వ్యక్తులను కూడా ఇల్లు అన్న సూచనలు ఆదికాండం 3వ అధ్యాయంలో కనబడతాయి. 22వ వచనంలో ఆదాము మరియు అవ్వలు పాపము చేసిన తరువాత దేవుడు ఇలాగు చెప్పెను, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. ఆ పదం ఆదికాండం 1వ అధ్యాయం 26లో మనము గమనించిన అదే పదము మన పోలిక. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న ప్రధాన పాత్ర సర్పం నిజముగా పాము కాదు అని మనకు తెలుసు. అతను నిజానికి జంతువు కాదు. ఒక జంతు ప్రదర్శనశాలలో అతనిని గాజు వెనుకకు పెట్టడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. మరియు అతడు ఆశ్చర్యకరంగా కూడా ఉండడు. అతడు ఒక దైవికమైన వ్యక్తి. ప్రకటన 12:9 ఇతనిని అపవాదిగా సాతానుగా గుర్తించింది. కొంతమంది క్రైస్తవులు ప్రకటన 12:7 నుండి 12 ఆధారముగా సృష్టి చేయబడిన కొద్ది కాలానికే దేవదూతలు తిరుగుబాటు మొదలైందని భావిస్తూ ఉంటారు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను అని వ్రాయబడి ఉన్నది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. ప్రకటన గ్రంథం 12:7-9. కానీ వాస్తవానికి పరలోకంలో జరిగిన యుద్ధము క్రీస్తు యొక్క జనన వృత్తాంతంలో మిళితమై ఉన్నట్లుగా ప్రస్తావింపబడినది. ప్రకటన గ్రంథం 12:4-5-10 రాయబడి ఉన్నది. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశను. కన్నయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడనైన అపవాది పడదోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదు ఆయను. ఏదేనులో జరిగిన సంఘటనలు దేవుని స్వరూపములు మానవులు లేక దైవికమైన వ్యక్తులు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించినట్లుగా గాని లేక తిరుగుబాటు చేసినట్లుగా బైబిల్లో చెప్పబడలేదు. పరిస్థితులు అనూహ్యంగా నాటకీయముగా మార్పు చెందాయి. ఆది 3:10 సర్పం యొక్క నేరము ఏదనగా దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరించుటను స్వేచ్ఛగా ఎన్నుకోవడమే. వాస్తవానికి చెప్పాలంటే ఆదాము అవ్వలు కుటుంబ పనులలో నిమగ్నమై ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. వారు ఏదేనను భూమి అంతటా విస్తరింప చేయాలి, కానీ వారి శత్రువు వారు అక్కడ ఉండకూడదు అనుకున్నాడు. తనను తాను దేవుని స్థానంలో ఉంచుకున్నాడు. అతడు తన హృదయంలో ఇలాగ అనుకున్నాడు, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించేదను, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందనని యెషయా గ్రంథం 14:13 వ్రాయబడి ఉన్నది. అతడు ఒక అనాగరికమైన మేల్కొలుపును పొందాడు. సర్పము యొక్క మోసము ద్వారా ఆదాము మరియు హవ్వలు పాపములోనికి నెట్టివేయబడ్డారు. కాబట్టి దేవుని కుటుంబము నుండి బహిష్కరింపబడ్డారు. యెహెజ్కేలు గ్రంథము 28:14-16 మరియు బైబిల్ భాషలో చెప్పాలంటే నేల మట్టం వరకు నరుకబడ్డారు. యెషయా గ్రంథము 14:12 ఎక్కడైతే మరణం పరిపాలిస్తాడో అక్కడ జీవము నిత్యం వరకు ఉండదు. జీవమునకు ప్రభువుగా ఉండవలసిన వాడు మరణమునకు ప్రభువైనాడు. దాని అర్థం మానవులందరికీ తనను తాను శత్రువుగా ప్రకటించుకునేను. ఏదేనలో ఈ సంఘటనలో జరిగిన నాటి నుండి భూమి మీద ఉన్న అక్షయత కోల్పోయింది. ఒక క్రొత్త ఏదేనలో దేవునితో కలిసి నిత్యం జీవించాలంటే మానవులందరూ విమోచింపబడటము అవసరము. పతనము అనేది శాపముల యొక్క వరుస క్రమము. సర్పమునకు ఇవ్వబడిన శాపములో ఒక ప్రవచనము పొందుపరచబడి ఉన్నది. స్త్రీ యొక్క సంతానము మరియు సర్పం యొక్క సంతానము శత్రువులుగా ఉంటారని దేవుడు చెప్పాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో ఆది 3:14-15 నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను అని చెప్పెను. స్త్రీ యొక్క సంతానం ఎవరు? మానవులందరూ. మరి సర్పం యొక్క సంతానం ఎవరు? అది బాగా వింతగా ఉంటుంది. అపొస్తలుడైన యోహాను మనకు ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8:44 యేసును ద్వేషించే యూదా నాయకులను గూర్చి యేసుక్రీస్తు ప్రభువు వారితో ఇలాగూ చెప్పను, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మరియు తనను అప్పగించిన ఇస్కరియోతు యూదాను గూర్చి యేసుక్రీస్తు ఈ రీతిగా సంబోధించాడు, సాతాను. యోహాను సువార్త 6:70 అతను వలె ఎవరైతే చేస్తారో మరియు దేవుని ప్రణాళికలకు వ్యతిరేకంగా నిలువబడిన వారు ఎవరైనా సరే వారందరూ సర్ప సంతానమని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా చెప్పబడినది. ఈ సర్ప సంతానమునకు చెడ్డ సంతానమని పేరు. చెడ్డ సంతానము సమస్య తలెత్తడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆదాము అవ్వల యొక్క కుమారుల్లో ఒకడు నరహంతకుడిగా మారిపోయాడు. కయ్యను ఏబేలను హత్య చేయటం ద్వారా అతడు దుష్టుని సంబంధి అని తెలియజేస్తూ ఉంది. 1 యోహాను 3:12 బైబిల్లో మానవ జనాభా పెరిగినట్లుగానే చెడుతనము కూడా విస్తరించిందని ఆదికాండము 6:5 రాయబడి ఉన్నది. ఇప్పుడు అదృశ్య ప్రపంచంలోని మరొక అపరాధం ఏమనగా, ఇది ఆదివారం ప్రసంగాల్లో ప్రస్తావింపబడబోయినప్పటికీ ఇప్పుడు ఈ విషయము భూమి మీద దుర్మార్గత విస్తరించుటలో ప్రభావితము చూపుతూ ఉంది. ఈసారి ఒకరికంటే ఎక్కువ మంది తిరుగుబాటు చేశారు. దుర్మార్గత అనే అంటువ్యాధి మానవుల ద్వారా ఎలాగ విస్తరింపబడిందో ఆదికాండం 6:5 ప్రస్తావింపబడింది. ఇది 6:1-4 ప్రస్తావింపబడిన నెఫీలులు అనే వ్యక్తులకు దేవుని కుమారులు భూమి మీద ఎలాగూ తండ్రులుగా మార్చబడాలో తెలిసిన సంఘటనకు అనుసంధానమై ఉన్నది. ఆదికాండంలో ఏం జరిగింది అనే దాని గురించి బైబిల్ ఎక్కువగా ప్రస్తావించలేదు. కానీ ఈ సంఘటనను గురించి బైబిల్లో ఇతర చోట్ల ప్రస్తావింపబడిన అంశాలు మరియు నూతన నిబంధన రచయితలకు తెలిసిన యూదుల రచనల్లో ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఉదాహరణకు జలప్రలయమునకు ముందు పాపం చేసిన దేవదూతలను గూర్చి పేతురు మరియు యూదా రాశారు. 2 పేతురు 2:4-6 యూదా పత్రిక 5:6 కొన్ని బైబిల్కు సంబంధం లేకుండా యూదుల రచనల ఆధారాల నుండి చెప్పడం జరిగింది. దేవుని కుమారులు ఎవరైతే అపరాధం చేశారో వారు భూమి క్రింద బంధించబడ్డారు అని పేతురు మరియు యూదాలు చెప్పాను. మరొక మాటలో చెప్పాలి అంటే అంత్య దినాల వరకు కూడా వారి సమయాన్ని పాతాళంలోనే గడపాలి. ప్రభువు దినము అని బైబిల్ పిలుస్తున్న దేవుని ఆఖరి తీర్పు దినమందు వారు తీర్పులో పాలు పొందుతారు. పేతురు మరియు యూదా పత్రికల్లో ఉన్న ఆధారాలు బైబిల్ పండితులకు బాగా తెలుసు. వాటిలో ఒక పుస్తకము 1 హానోకు గ్రంథం. యేసుక్రీస్తు ఉన్న దినాలలో ఉన్న యూదులకు మరియు ఆదిమ సంఘంలో ఉన్న క్రైస్తవులకు అది పరిశుద్ధమైనది. మరియు దైవావేశం కలిగిన పుస్తకము కాకపోయినా వారికి ఈ పుస్తకము బాగా పరిచయము. కానీ పేతురు మరియు యూదా వారి వారి పత్రికలలో ఈ గ్రంథంలో ఉన్న సమాచారం జోడించడం అవసరం అని భావించారు. ఈ ఆధారాలు ఊహించేది ఏమిటంటే దేవుని కుమారులు దైవిక జ్ఞానమును మనుషులకు ఇవ్వడానికి సహాయము చేసి ఉండవచ్చు, తద్వారా వారు తప్పిపోయి ఉంటారు, లేదా దేవునిని పోలి వారి వారి స్వంత రూపంలో లేదా స్వరూపంలో కొందరు సృజించాలని అనుకుని ఉండవచ్చు. దయ్యములు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానికి కూడా వివరణను వారు పొందుపరిచారు. దయ్యములు అనేవి జల ప్రళయమునకు ముందు చనిపోయిన నెఫీలుల శరీరంలో నుండి విడదీయబడిన ఆత్మలు. వారు భూమి మీద సంచరించి మానవులను బాధ పెడుతూ ఉంటారు మరియు వారి శరీరములను పునరావృతం చేసుకుంటకు కొరకు వెదుగుతూ ఉంటారు. ఆదికాండం తర్వాత వచ్చే బైబిల్ పుస్తకాల్లో 6:14 పేర్కొనబడిన నెఫీలుల సంతానము అనాకీయులుగా మరియు రెఫాయిలుగా పిలువబడ్డారు. సంఖ్యాకాండము 13:32-33 ద్వితీయోపదేశకాండం 2:10-11 రిఫాయిలలో కొందరు సర్పము ఎక్కడికి పడదోయబడిందో అక్కడికి వెళ్ళి ఉన్న పాతాళ లోకంలో ఉన్న ప్రేతలన్నీ రేపుచున్నారు. ఈ ఆలోచనలను బట్టి ఆదిమ యూదుల రచయితలు ఆదికాండం 6:1-14 ఉన్న ముప్పును అర్థం చేసుకున్నారు. ఎక్కడైతే దైవిక వ్యక్తులు మానవులు కలిసి జీవించారో ఆ ఏదేను తోటను వారి సొంత పద్ధతిలో రూపొందించుటకు దేవుని కుమారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవికమైన శత్రువు ఏమని భావించాడో అదే రీతిగా దేవుని కంటే ఎక్కువగా భూమి మీద జరిగేవి శ్రేష్టమని వారు భావించారు. దేవుని ప్రణాళిక అయిన తన పరిపాలనను పునరుద్ధీకరించుటకు సవరణ చేయటం అనేది బహుహేమైన పరిస్థితిగా ముగించబడుతూ ఉంది. కేవలం ఆదికాండం 6:1-4 ఉన్న సంఘటన సర్పం యొక్క సంతానానికి ప్రతిధ్వని మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా బహిరంగముగా దేవునిని వ్యతిరేకించడం. ఇది రాబోయే అధ్వానమైన పనులకు ముందుంది. మోషే మరియు యెహోషువ కాలంలో కొందరు ప్రత్యర్థులు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న బలవంతులైన వంశావళిని చెల్లాచెదురు చేశారు. ఈ బలవంతులు వివిధ రకాల పేర్లతో పిలువబడ్డారు. సంఖ్యాకాండం 13:32-33 వారు అనాకీయులుగా పిలువబడ్డారు. వారు ప్రత్యేకించి బ్రతికి ఉన్న నెఫీలుల సంతానముగా చెప్పబడ్డారు. ఆదికాండం 6:1-4 చెప్పబడ్డ దేవుని కుమారులు తిరిగి ఇక్కడ చెప్పబడ్డారు. పాత నిబంధన చెప్పేది ఏమిటంటే ఇస్రాయేలీయులు బలవంతులైన ఈ శత్రువులతో దావీదు కాలం వరకు యుద్ధములు చేయసాగెను. దావీదు గొల్యాతును చంపాడు 1 Samuel 17:17. మరియు దావీదు యొక్క మనుషులు వారికున్న ముప్పును గ్రహించి గొల్యాతు సహోదరులను చివరికి సంహరించడం జరిగింది. 2 Samuel 21:15-22 ఇది పేర్కొనబడింది. ఎందుకు విషయాలు మనము ధ్యానం చేసుకోవాలి? సర్పము మీద ప్రవచనాత్మకమైన శాపము మరియు దైవిక వ్యక్తుల యొక్క అపరాధము సంభవించిన వెంటనే వేదాంత పండితులు చెప్తున్నట్లుగా ఆత్మ సంబంధమైన పోరాటము ప్రారంభమైంది. మంచికి చెడుకి మధ్య యుద్ధము, దేవునికి వ్యతిరేకముగా మరియు దేవుని ప్రజలకు వ్యతిరేకముగా పోరాటము ప్రారంభమైంది. ఈ యుద్ధం 2 ప్రపంచముల మధ్య జరిగే పోరాటముగా ఉన్నది. 1 దృశ్య ప్రపంచము మరియు 2 అదృశ్య ప్రపంచము. ఇవి మనకు కొత్త విషయాలుగా అనిపించినప్పటికీ అవి మనకు ప్రాముఖ్యమైన పాఠమును నేర్పిస్తూ ఉన్నాయి. మానవ గమ్యస్థానానికి వచ్చినప్పుడు దేవుడు దైవిక పోటీని కలిగి ఉన్నాడు, ఇప్పటికీ కలిగి ఉన్నాడు. భూమి మీద దేవుని చిత్తానికి మరియు మానవాళికి వ్యతిరేకత అనేది ఇంకా సజీవంగానే ఉన్నది. అదృశ్య ప్రపంచంలోనూ మరియు మానవాళి మధ్యలో కూడా అయితే పరలోకము మరియు భూమి తిరిగి ఎలాగూ ఐక్యపరచబడతాయి అనే దానికి దేవుడు తన సొంత ప్రణాళికను కలిగి ఉన్నాడు. శత్రు జోక్యము శిక్షింపబడదు. మానవులు చాలా విలువైన వారు. తన యొక్క మానవ కుటుంబం పట్ల దేవుని యొక్క సొంత ప్రణాళిక మార్చబడదు లేదా తారుమారు చేయబడదు. ఈ భాగములన్నీ కొన్ని అనుకూలమైన పాఠములను మనకు కూడా బోధిస్తాయి. నిరంతరము దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధము వెనక్కి తిరిగి గుర్తించినట్లయితే దేవుని స్వరూపుల పట్ల మానవ మరియు దైవికమైన వ్యక్తుల పట్ల స్వతంత్రత అనే తన యొక్క స్వభావ లక్షణాన్ని ఎవరైతే పంచుకుంటారో వారి పట్ల దేవుడు తీసుకున్న నిర్ణయంగా అది కనబడినప్పటికీ చెడుతనానికి దేవుడు కారణము కాదు. అవిధేయత చూపమని దేవుడు ఎక్కడా తన స్వరూపంలో చేయబడిన వారిని ప్రోత్సహించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనపడదు. లేదా వారి యొక్క అవిధేయత ముందుగానే నిర్ణయించబడలేదు. దేవునికి భవిష్యత్ అంతా తెలుసు అన్న వాస్తవము అవిధేయత ముందుగానే నిర్ణయించబడింది అని అర్థం కాదు. ఈ విషయం కొన్ని భాగాల నుండి మనం అర్థం చేసుకోనవచ్చు. 1 Samuel 23:1-14 ఫిలిస్తీయుల నుండి దావీదు కెయీలా పట్టణంలో రక్షిస్తాడు. యుద్ధం అయిన తరువాత దావీదు కెయీలా పట్టణంలో ఉన్నాడని సౌలుకు తెలుస్తుంది. దావీదు తన సింహాసనాన్ని ఎక్కడ తీసుకుంటాడు అనే భయంతో దావీదును చంపాలని ఎప్పటి నుండో సౌలు ప్రయత్నిస్తూ ఉంటాడు. కేయిలా పట్టణములో దావీదు పట్టుబడతాడు అన్న ఆశతో సౌలు తన సైన్యాన్ని కేయిలాకు పంపిస్తాడు. దావీదు సౌలు యొక్క ఆలోచన విన్నప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. కేయిలా జనులు, నన్ను అతనికి చేతికి అప్పగించుదురా, నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నీ దాసుడనైన నాకు తెలియజేయమని దావీదు ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను, వారు నిన్ను అప్పగించుదురని యెహోవా దావీదునకు సెలవిచ్చినట్లుగా మొదటి సమూయేలు గ్రంథము 23:11-12 వచనాల్లో మనము చూడవచ్చు. ఆ సమయంలో మనం అక్కడ ఉంటే మనం ఏం చేస్తామో దావీదు కూడా అదే చేశాడు. తాను ఆ పట్టణంలో నుండి ఎంత త్వరగా తప్పించుకోగలడో అంత త్వరగా తప్పించుకున్నాడు. ఆ ఈ సంఘటనలు దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ముందుగా నిర్ణయించబడలేదని తెలుస్తున్నాయి. మొదటి సమూయేలు గ్రంథము 23 ఎన్నడూ జరగని 2 సంఘటనల గురించి దేవునికి ముందుగానే తెలుసు. దైవికమైన తిరుగుబాటు మరియు మానవ అపజయం ఉండును అని దేవునికి ముందుగానే తెలుసు. అంటే అవి జరగాలని ఆయన నిర్ణయించినట్లు అర్థం కాదు, కానీ భవిష్యత్ జ్ఞానమునకు ముందుగా నిర్ణయించడం అనేది అవసరము లేదు. పతనం యొక్క సంఘటనలను ఈ కోణం నుండి మనం చూడాలి. ఆదాము అవలు పతనమవుతారని దేవునికి తెలుసు, కానీ ఆయన ఆశ్చర్యపోలేదు. ఆయనకు సమస్త విషయములు నిజము మరియు అసాధ్యమయ్యేవి అని తెలుసు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచంలోనికి దుర్మార్గత మరియు తిరుగుబాటు యొక్క ప్రవేశాన్ని కూడా దేవుడు చూడగలిగాడు. పతనమైన దైవిక వ్యక్తులు మరియు మానవులు మానవాళి అంతటిని తిరుగుబాటు చేయటకు ప్రోత్సహిస్తున్నారు అంటే దేవుడు దానికి కారకుడు కాదు అని మనం గ్రహించాలి. మన సొంత జీవితాల్లో మనము అనుభవించే చెడుతనమును కూడా ఇదే కోణంలో మనం చూడాలి. దేవుడు పతనం ముందుగానే చూశాడు మరియు దాన్ని సరిదిద్దడానికి ఒక చక్కటి ప్రణాళికతో కూడా సిద్ధముగా ఉన్నాడు. మనం పాపంలో పడతామని, పాపంలోనే పుడతామని మరియు మనం పడిపోతామని కూడా దేవునికి తెలుసు, కానీ ఆ పతనాలను దేవుడు ముందుగా నిర్ణయించలేదు. మనం పాపం చేసినప్పుడు మన పాపాన్ని మనం సొంతం చేసుకోవాలి, మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మనం మన పాపమును కోరుకుంటున్నాము కాబట్టి మనం పాపం చేస్తూ ఉన్నాం. అది దేవుని చిత్తమని మనం చెప్పజాలం, లేక ముందుగానే నిర్ణయించబడిందని చెప్పజాలం. కాబట్టి తప్పు లేదు అని కూడా చెప్పలేము. అయితే దేవుడు మనలను ప్రేమించాడు. మనం ఇంకనూ పాపలమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన రోమపత్రిక 5:6-18 వచనాల్లో మనం ఏం చేస్తామో తెలిసి కూడా మనల్ని దేవుడు ప్రేమించాడు. పాపము చేయుటకు అనుమతి మాత్రమే కాదు, సువార్త యందు విశ్వాసం ఉంచి క్రీస్తు కొరకు జీవించుటకు అనుమతిని కూడా ఆయన మనకు ఇచ్చాడు. చెడు విషయాలు ప్రజలకు, క్రైస్తవులకు కూడా సంభవిస్తాయని దేవునికి తెలుసు, మరియు మనకు కూడా అనుభవపూర్వకంగా తెలుసు. దుర్మార్గత అనేది ప్రపంచంలో ఉంది, ఎందుకంటే ప్రజలు దైవ సంబంధమైన వారు కూడా చెడు చేయుటకు స్వాతంత్రత కలిగి ఉన్నారు. చెడు విషయాలను ముందుగా నిర్ణయించడానికి లేక ఘోరమైన నేరములు చేయమని మరియు గొప్ప కార్యము చేయుటకు పాపములు జరుగుతాయని నిర్ణయించుటకు మన దేవుడు వక్రీకరింపబడిన దేవుడు కాదు. దేవుడు దుర్మార్గతను కోరుకోడు. వాటిని తృణీకరించే విధంగా ఆయన ప్రణాళికలు ఉంటాయి. వాటిని జయించే విధముగా మరియు చివరికి వాటికి తీర్పు తీర్చే విధముగా కూడా ఆయన ప్రణాళికలు ఉంటాయి. ఇప్పటికిప్పుడే దుర్మార్గమును దేవుడు ఎందుకు బహిష్కరించడు అని మనం అడగవచ్చు. దానికి కారణం ఒకటి ఉంది. దేవుడు దుర్మార్గతను బహిష్కరించడం అంటే తన స్వరూపంలో చేయబడిన వారిని, అనగా దైవ సంబంధమైన వ్యక్తులను మరియు మానవులను, తనలాగా ఎవరైతే పరిపూర్ణులుగా లేరో వారందరినీ బహిష్కరించాలి. ఒకవేళ చెడుతనం అనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు, కానీ అది దేవుని యొక్క వాస్తవికమైన ఆలోచన. ఇతర దైవ సంబంధమైన ప్రతినిధులను మరియు మానవులను తనతో నివసించుటకును, తనతో పరిపాలించుటకు వారిని సృజించడం అనేది ఒక పెద్ద పొరపాటు అవుతుంది. దేవుడు ఎన్నడూ పొరపాట్లు చేయడు. మనం ఏ రీతిగా కూడా ఆలోచిస్తాం, దేవుడు మానవులకు స్వతంత్రతను ఇచ్చి ఉండకూడదని, అప్పుడు చిరుతనం ఎలాగుంటుంది అని. మనకు స్వతంత్రత ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. ఒక మతిలేని బానిసలుగా లేక ఒక మరయంత్రాలుగా మనల్ని ఉండటానికి ఆయన కోరుకోలే. స్వాతంత్రత కలిగి ఉండుట ఇది ఒక మార్పు. అయితే స్వాతంత్రత కలిగి ఉండుటకు ఇది ఒక మార్పు అయితే స్వతంత్ర అనేది దేవునితో మనం పంచుకునే ఒక స్వభావము. స్వతంత్రత దేవునితో మనము పంచుకునే ఒక స్వభావము కాబట్టి అది లేకుండా వాస్తవానికి మనం దేవుని స్వరూపులము కాలేము. దేవుడు ఒక మరమనిషి కాదు. ఆయన మనలను తన పోలికలో చేశాడు. అది పొరపాటు కాదు. కూడా మార్పులతో కూడా నిర్ణయాలను తీసుకోవడానికి దేవుడు మానవత్వం అనే ఆలోచనను బహుగా ప్రేమించాడు. కాబట్టి చెడుతనము లోకంలో ప్రవేశించిన తర్వాత మానవాళిని విమోచించుటకు ఏదేనుకు తిరిగి నిర్మించుటకు తిరిగి ఏదేనుకును ఏదేనుకు మానవాళిని రప్పించుటకు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయుటకు దేవుడు ఒక చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు. అది ప్రకటన గ్రంథము 7:17, 24:4 రాయబడి ఉన్న దేవునికి వ్యతిరేకంగా నిరంతరంగా జరుగుతున్న యుద్ధమును గురించి మనం చూసాం. అయితే దేవుడు యుద్ధ వ్యూహాలను కలిగి ఉన్నాడు. కానీ ఆయన మొదటి అడుగు వేయకముందే పరిస్థితి ఇంకా దారుణముగా మారబోతూ ఉన్నది. 4వ అధ్యాయము ముగియబడినది.